आप्लीयते मनः
वायुरोधनात्लीयते मनः
जालपक्षिव रोधसाधनम्
जालपक्षिव क्रोधसाधनम् चित्तवायवः चित्रियायुता शाखयोर्द्वयी शक्तिमूलका लयविनाशने उभयरोधने लयगतं पुनः भवति नोऽमृतम् प्राणबन्धनाक्लीनमानसम् एकचिन्तनात् नाशमेत्यदः नष्टमानसः उत्कृष्टयोगिनः कृच्यमस्ति किं स्वस्तितिं यतः दृश्यवारितं चित्तमात्मनः
తత్వదర్శనం అంటే ఆత్మానుభూతి. తత్వదర్శనం అంటే ఆత్మదర్శనం, ఆత్మసాక్షాత్కారం, అదే మోక్షం, అదే ఆత్మానుభూతి. ఎలా కలుగుతుంది ఆ తత్వదర్శనం? చిత్వదర్శనం వల్ల అన్నారు. ఆ చిత్వదర్శనం ఎలా కలుగుతుంది? ప్రపంచం వెంట పరుగులిడేటువంటి మనస్సుని నిరోధించి ఆత్మలో నిలిపితే అది చిత్వదర్శనం అవుతుంది. చిత్వదర్శనం వల్ల తత్వదర్శనం. ఇప్పుడు మనం దేన్ని చూసినా, దేన్ని విన్నా, దేన్ని తిన్నా మళ్ళీ ఆలోచనలు సాగిపోతూ ఉంటాయి. అసలు ఈ ప్రపంచం అంతా కూడా మన ఆలోచనలు పెంచడానికే ఉంది. అందుకని ఈ ప్రపంచాన్ని చూస్తూ ఆలోచనలు చేస్తూ ఉంటాం. వాటిని నిరోధించాలి, ఆ ఆలోచనలు నిరోధించాలి. దానికే భగవాన్ రమణ మహర్షి వాయురోధనాత్ అని ఉపాయం చెప్పారు. శ్వాసను నిరోధించటం వల్ల ప్రాణాయామం, ప్రాణేక్షణ, అలాగే ప్రాణేక్షణలో కూడా సోహం భావనతో చేయటం, ఈ మూడు రకాలైనటువంటి వాటిని చెప్పుకున్నాం. దానివల్ల మనస్సు నిలబడుద్ది. కాకపోతే నిలబడ్డటువంటి మనస్సును మనం వదిలేస్తే మళ్ళీపోద్ది. అందుకని వదలకుండా దాన్ని ఇక్కడ ఎక్కడో దానికి కట్టేయాలి, స్తంభానికి. ఏ స్తంభానికి కట్టేస్తాం? పరమాత్మ అనేటువంటి స్తంభానికి కట్టేయాలి. అంటే ఈ మనస్సుని బయటికి పోకుండా ఆపి దాన్ని లోపలికి తిప్పాలి, అంతర్ముఖం చేయాలి. అంతర్ముఖం చేసి ఆత్మపైకి మరలించాలి. మరి ఆత్మపైకి మరలించాలి అంటే ఆత్మ అంటే ఏమిటో తెలియాలి, తన స్వరూపం తెలియాలి, తన స్వరూపమైనటువంటి చిత్తులో నిలపాలి. చిత్తులో నిలిపితే చిత్రదర్శనం. కనుక మనస్సుని ముందు చిత్తులో నిలిపితే అది చిత్రదర్శనం అవుతుంది, నిలపలేకపోతే చిత్తం అవుతుంది. బయటికి పోతే చిత్తం, లోపలికి వస్తే చిత్తం. ఈ ప్రకారంగా ఈ చిత్వదర్శనం, అసలు దర్శనం అంటే చూడటం కదా అని చాలామంది ఆలోచన. ఈ ఆలోచనతో భగవంతుడిని నేను చూశానని, భగవంతుడిని నేను రోజు చూస్తున్నానని, ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడని ఇలా చెప్పేటువంటి వాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు. కాకపోతే అలాంటి వాటి వాళ్ళ మాటలు కనుక విన్నట్లయితే అమాయకులైనటువంటి వాళ్ళు మోసపోతారు. కనుక దర్శనం అంటే చూడటం కాదు, మరేమిటి? అలా ఉండిపోవటం. దర్శనం అంటే చూడటం కాదు, అలా ఉండటం. దర్శనం అంటే నిజంగా అర్థం చూడటం కానీ చూడటం కాదు, అలా ఉండిపోవాలి. దీన్నే మనకి పరోక్ష జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం అని మూడు రకాలైనటువంటి పదాలు ఉన్నాయి. పరోక్ష జ్ఞానం అంటే ఎవరి ద్వారానో విని తెలుసుకోవటం. ప్రత్యక్ష జ్ఞానం అంటే తాను స్వయంగా చూసి తెలుసుకోవటం. అపరోక్ష జ్ఞానం అంటే అందులో నిలిచిపోవటం, ఇక చూడటం లేదు, తెలుసుకోవటం లేదు, అలా ఉండిపోవటం, ఆత్మగా ఉండిపోవటం. ఆత్మలో నిలిచినటువంటి మనస్సు ఆత్మాకారంగా మారి ఆత్మగా ఉండిపోవటమే అపరోక్షానుభూతి, అపరోక్ష దర్శనం అంట. దృశ్యం వెంటబడేటువంటి మనస్సుని నిరోధిస్తే అది లోపలికి తిరుగుతుంది. మనసు బయటికి పోకుండా ఆపితే, అడ్డుకట్ట వేస్తే అది లోపలికి తిరుగుతుంది, అక్కడ నిలుస్తుంది. అలా నిలిస్తే ఇప్పుడు అక్కడ ఏముందయ్యా అంటే మనసు లేదు, ఇప్పుడు అక్కడంతా ఆత్మయే. ఎందుకంటే ఆత్మలో నుంచి కదా లేచింది మనస్సు. ఆత్మలో నుంచి లేచి మనస్సు ప్రపంచం అంతా తిరుగుతుంటుంది. తిరగకుండా మనసుని అడ్డుకున్నావా, మళ్ళీ వెనక్కి వచ్చి ఆత్మలో పడిపోయి ఆత్మాకారంగా మారిపోయి. అందుకనే అలా మనం చెయ్యాలి. అంటే మనసు కదిలింది అంటే ఆత్మ నుండే కదులుతుంది, మళ్ళీ మనసు నిలిచింది అంటే ఆత్మలో నిలుస్తుంది. బయటికి పోతే దుఃఖం, ఆత్మలో నిలిస్తే ఆనందం. ఆనందం కూడా తాత్కాలిక ఆనందం కాదు, శాశ్వతమైనటువంటి ఆనందం. కనుక మనస్సు బయటికి వెళితే చిత్తం అవుద్ది, లోపలికి తిరిగితే చిత్తం అవుద్ది, చిత్త అవుద్ది. ఆనందధామమైనటువంటి ఆత్మని వదిలి మనస్సుగా దుఃఖాలు పడతా ఉంది. హాయిగా ఆనందంగా ఉన్నటువంటి ఉప్పుగల్లు సముద్రంలో పడి అడిస్తే హాయిగానే ఉండేది, కానీ సముద్రం నుంచి బయటకు వచ్చింది, ఉప్పుగల్లుగా బయటకు వచ్చింది. దేశమంతా తిరుగుతుంటుంది, అందరూ కొనుక్కుంటారు, దాన్ని కాస్త రోడ్లో వేసి దంచుతుంటారు. అదేమో దంచుతుంటే దెబ్బలు తగిలి ఎగిరెగిరి ఎగిరెగిరి పడతా ఉంటుంది. అది ఎగిరెగిరి పడితే మళ్ళీ దాంట్లో నెట్టారు, చేతులతో నెట్టి మళ్ళీ రోకలు తీసుకొని బండ తీసుకొని వేస్తారు. దానికి తిప్పలన్నీ ఎప్పుడు తప్పుతాయి? మళ్ళీ తన యొక్క పతి గతి అయినటువంటి ఆ సముద్రాన్ని చేరితే ఇక దానికి ఏ తిప్పలు ఉండవు. అలాగనే నది కూడా సముద్రంలో నుంచే బయలుదేరింది. బయలుదేరినటువంటి నది మళ్ళీ సముద్రం వైపు ప్రయాణం చేస్తుంది. ఎక్కడెక్కడో కొండల్లో, కోనల్లో, గుట్టల్లో ఎక్కడో పడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి అలా పరిగెత్తుకుంటూ 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 వచ్చి సముద్రాన్ని చేరి సముద్రాకారంగా మారితే దానికి తాపశాంతి, అన్ని తాపాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ ప్రకారంగా ఆత్మలో నుంచి లేచినటువంటి మనస్సు మళ్ళీ ఆత్మలో గనక నిలిస్తే, ఆత్మాకారంగా మారితే అదే ఆత్మదర్శనం, ఆత్మసాక్షాత్కారం, ఆత్మానుభూతి, ముక్తి, మోక్షం, శాశ్వత ఆనందం. ఎక్కడి నుంచి లేచిందో మళ్ళీ అక్కడ పడిపోవాలి. మనం కూడా ఇంటి దగ్గర నుంచి ఎక్కడికో పోతాం, ఏవేవో తిరుగుతాం. ఎక్కడ తిరిగినా, ఏ ఊరు పోయినా మళ్ళీ ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామని వస్తాం. ఎందుకంటే అక్కడ బాగానే ఉంటుంది, సౌకర్యంగానే అయినా ఉండవు, మన ఇంటికి పోవాలి, సొంత ఇల్లు. అలాగే మన సొంత ఇల్లు ఆత్మ, ఆ ఆత్మలో నుంచి బయటపడ్డాం. పొరపాటో గ్రహపాటో అలవాటో బయటపడ్డాం. పడ్డ తర్వాత అనేకమైనటువంటి బాధలు, దుఃఖాలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి. మరి ఎట్లా ఇవన్నీ పోయేది? ఎట్లా మళ్ళీ మనం సొంత ఇంటికి పోతాం, మళ్ళీ మనం ఆత్మకి పోతే, దగ్గరికి పోతే, ఆత్మలో కలిస్తే, ఆత్మాకారంగా మారితే అప్పుడే ఆనందం. దీన్నే తత్వదర్శనం, ఆత్మదర్శనం, ఆత్మసాక్షాత్కారం అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక ఇక్కడి నుంచి మనసుని అరికట్టి ఆత్మలో నిలిపి ఆత్మగా ఉండేటువంటి ఉపాయాన్ని మనకి 17వ శ్లోకం దగ్గర నుంచి ప్రారంభం చేస్తున్నారు. జ్ఞానయోగంగా మనం తెలుసుకోబోతున్నాం. ఏమిటి ఇప్పుడు చెప్పేదంతా? ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకుంటున్నాం? ఆత్మలో నుంచి మనస్సు లేచింది, ఆ మనస్సు ఒక దేహాన్ని తగిలించుకొని వచ్చింది, ప్రపంచంలో తిరుగుతూ ఉంది, కష్టాలన్నీ కొని తెచ్చుకుంటాం. మరి ఏం చేయాలి? ఈ మనస్సు ప్రపంచంలో తిరుగుతూ ఉంటే కష్టాలు గనక ప్రపంచంలో తిరగకుండా వెనక్కి తీసుకొచ్చి ఆత్మలో గనక నిలిపితే అది ఆత్మాకారంగా మారిపోయింది, అంటే మనసు నశించిపోయింది. కనుక ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. మనోలయం, మనోనాశనం అని ఇంతకుముందే చెప్పుకున్నాం. అణిగినటువంటి మనసు మళ్ళీ పైకి లేస్తుంది, అది లయం. అణిగిపోయిన మనసు ఇక లేవనే లేవదు, ఇక అంతటితో ఆఖరు, అది మనోనాశనం. మనోనాశనం అంటే మోక్షం. కనుక ఇప్పుడు మనం మనోనాశనాన్ని ఎట్లా సాధిస్తాం? మనోనాశనం అంటే మోక్షం అనే సంగతి తెలిసింది. మనోనాశనాన్ని మనం ఎట్లా సాధిస్తాం, అంటే మోక్షాన్ని ఎట్లా సాధిస్తాం అంటే మనసుని ఆత్మలో ఎట్లా నిలిపి ఆత్మాకారంగా మారుస్తాం, ఈ విషయాన్నే రాబోయే శ్లోకాలన్నీ కూడా తెలియజేస్తాం. అంటే రమణ మహర్షి తన యొక్క స్వానుభవంగా ఏ సాధనలు అయితే చేశారో ఆ సాధనలకి అనుగుణంగా మోక్షాన్ని పొందేటువంటి మార్గం ఆయన ఎలా పొందాడో ఆ మార్గాన్ని మనకి ఇక్కడ తెలియజేయబోతా ఉన్నాయి. కనుక ఇదే ప్రధానమైనటువంటిది. ప్రాథమికమైన విషయాలన్నీ ఇప్పటికి తెలుసుకున్నాం, అప్పుడప్పుడు మళ్ళీ అవి కూడా గుర్తుకొస్తూ ఉంటాం. కానీ ప్రధానమైనది ఏమిటి, మనోలయం కాదు మనోనాశనం కావాలి. అంటే మనస్సు ప్రపంచంలో తిరుగుతుంది, లేచింది చిచ్చుబుడ్డి లేచినట్టు లేచి ప్రపంచంలో తిరుగుతుంది. దాన్ని ఎట్లాగైనా సరే దాన్ని కట్టడి చేసి వెనక్కి తీసుకొని రావాలి. వెనక్కి తీసుకొని వచ్చి మెదలకుండా ఉడుకోకూడదు, దాన్ని కాస్త ఆత్మలో నిలపాలి. ఆత్మలో నిలిపితే అది ఆత్మాకారంగా మారిపోద్ది. సమస్త దుఃఖాలు బంద్, శాశ్వత ఆనందం లభిస్తుంది. ఏమిటి ఎట్లా, ఇదే మనకు కావాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు 17వ శ్లోకం నుంచి మనకి జ్ఞానయోగంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. 17వ శ్లోకం చూడండి.
నమస్కారం గురుదేవ. మానసంతు కిం మార్గణే కృతే
నైవ మానసం మార్గార్జవాత్
నైవ మానసం మార్గార్జవాత్
మానసంతు కిం మార్గణే కృతే
వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితః మానసంతు కిం మార్గణే కృతే
నైవ మానసం మార్గార్జవాత్
నైవ మానసం మార్గార్జవాత్
మానసంతు కిం, మనస్సంటే ఏమిటి, మార్గణే కృతే విచారణ జరిపితే, మనస్సు అంటే ఏమిటి అని కనుక మనం విచారణ జరిపినట్లయితే నైవ మానసం, మానసం నయవ మనసు లేనే లేదు అని తెలుస్తుంది. మార్గ ఆర్జవా ఇదే సూట్ అయినటువంటి మార్గం. ఇది సూట్ అయిన మార్గం అని ఎందుకు చెబుతున్నారు రమణ మహర్షి అంటే ఈ మార్గాన్ని ఆయన ఆశ్రయించారు కాబట్టి ఇది సూటి మార్గం అని. మనం కూడా దాన్ని జాగ్రత్తగా ఆచరిస్తే అది సూటి మార్గం అని తెలిస్తే మనం ఆచరిస్తాం. కాబట్టి మానసంతు కిం, మనస్సు అంటే ఏమిటి అని మార్గనే కురితే విచారణ జరిపితే నైవ మానసం మనసు లేనే లేదు అని తెలుస్తుంది. ఇదే సూటి మార్గం అంతే ఇక్కడ చెప్పింది. కాబట్టి మనస్సుని అంతం చేయాలి, మనస్సుని లేకుండా చేయాలి, మనస్సును నశింపజేయాలి. ఎట్లా అంటే ఒక కిటుకు కనుక్కున్నాడు రమణ మహర్షి. అసలు మనస్సు అనేటువంటిది లేనే లేదు కానీ మనం ఉన్నదనుకుంటున్నాము, ఆ మనసుతో తంటాలు పడతాం. ఉన్నదనుకుంటున్నాం తంటాలు పడతాం, చీకట్లో తాడును తెచ్చి పాము అనుకున్నాం. మీరు ఏం చెబుతారు వెలుగు వచ్చిన తర్వాత, పాము లేనే లేదు అంటారా అందరా? పాము అసలు లేనే లేదు, కేవలం మన భ్రమ మాత్రమే. కాబట్టి చీకట్లో ఉన్నటువంటి వాడు, భ్రమలో ఉన్నటువంటి వాడు ఏ ప్రకారంగా పాము ఉన్నది అని అనుకుంటున్నాడో, అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు కూడా మనస్సు ఉన్నది అని అనుకుంటున్నాడు. అజ్ఞానం పోయినటువంటి రమణ మహర్షి మనస్సు లేదని తెలుసుకున్నాడు. అందుకనే మనస్సు లేదని తెలుసుకోవాలి అని అంటే మానసంతు కిం మార్గణే కృతే, మనసు అంటే ఏమిటని విచారణ చేయి. నువ్వు విచారణ చేయటం మొదలు పెట్టావా అది మాయమైపోద్ది. లైట్ వేస్తే అక్కడ పాము మాయమైపోద్ది, విచారణ చేస్తే ఇక్కడ మనసు మాయమైపోద్ది. అందుకని నువ్వేం చేయాలంటే మనసు అంటే ఏమిటని విచారణ చేయాలి. భగవాన్ రమణ మహర్షి తన అనుభవ సారాన్ని అఖండంగా అందించబోతున్నాడు ఇక్కడ నుండి. ఇంతవరకు మనస్సు ప్రపంచంలో పరుగులు పెడుతూ ఉంటుంది, అలా పరుగులు పెట్టేటువంటి మనస్సుని ఆత్మలో నిలపటానికి 4 యోగాలు ఉన్నాయని ఇంతకు ముందే మనకి చెప్పారు 10వ శ్లోకంలో. అదే కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం అని 4 యోగాలు ఉన్నాయి అని భగవాన్ రమణ మహర్షి చెప్పారు. ప్రపంచంలోకి పరిగెత్తేటువంటి మనస్సుని పరిగెత్తకుండా కట్టడి చేయటానికి ఆత్మలా నిలపడానికి నాలుగు యోగాలు ఉన్నాయి అని పదవ శ్లోకంలో చెప్పారు. పృస్థలే మనః స్వస్థత క్రియ, పృస్థలే మనః హృదయంలో మనస్సు నిలపాలంటే క్రియ కర్మయోగం, భక్తి భక్తి యోగం, యోగ రాజయోగం, బోధ జ్ఞానయోగం, నాలుగు యోగాలు ఉన్నాయని పదో శ్లోకంలో చెప్పాడు. మరి ఈ మనస్సుని హృదయంలో కనుక శాంతింపజేయాలి అని అంటే, మనస్సుని హృదయంలో కనుక నిలపాలంటే, ఆత్మలో నిలపాలంటే కర్మయోగం ఉంది అని ఒకటి నుంచి మూడు శ్లోకాల్లో కర్మయోగాన్ని చెప్పారు. నాలుగు నుంచి పది వరకు 7 శ్లోకాల్లో భక్తి యోగాన్ని చెప్పారు. 11 నుంచి 16 వరకు 6 శ్లోకాల్లో రాజయోగాన్ని చెప్పారు. 3 మార్గాలు చెప్పారు. ఇప్పుడు ఇంకేం చెప్పాలి? 4వ మార్గం జ్ఞానయోగం చెప్పాలి. అందుకనే ఇప్పుడు 17వ శ్లోకం నుంచి అఖండమైనటువంటి జ్ఞానాన్ని అందించబోతున్నారు. ఈ శ్లోకంతో మనకి జ్ఞానయోగం ప్రారంభం అవుతుంది. ముందుగానే చెప్పినట్టు ఇది జ్ఞానయోగం అని నేను పెట్టినటువంటి పేరే గనక ఇది ఎక్కడో లేదండి అని మీరేం అనుకోబాకండి. ఇది నేను పెట్టినటువంటి పేరే, ఎక్కడా లేదు. సముద్రం నుంచి బయలుదేరినటువంటి నది ఎక్కడెక్కడో తిరిగి చివరికి సముద్రాన్ని చేరి శాంతించినట్లుగా, ఆత్మ నుండి లేచినటువంటి మనస్సు ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో అనుభవాలు పొంది ఎన్నెన్నో జన్మలు పొంది ఆ జన్మల్లో ఎన్నో కర్మలు చేసి విసుగుబుట్టి చివరికి ఆత్మను చేరి శాంతించాలి, అదే తత్వదర్శనం. నది సముద్రాన్ని చేరి శాంతించినట్టుగా మనస్సు ఆత్మను చేరి శాంతించాలి. ఎందుకంటే ఆత్మ పుట్టిల్లు, అక్కడే శాంతి దొరుకుతుంది, అదే ఆత్మ సాక్షాత్కారం. మన సమస్తమైనటువంటి దుఃఖాలకి బాధలకి అలజడులకి అశాంతికి ఆందోళనలకి ఉద్రేకాలకి అన్నిటికీ ఆశలకి ఆశయాలకి కోరికలకి అన్నిటికీ కారణం ఏమిటి అని అంటే మన మనస్సే. ఈ మనస్సు కనుక అంతమైపోయిందా దుఃఖాలన్నీ అంతం, మనస్సుందా దుఃఖాలున్నాయి, మనసు కనుక పోయిందా దుఃఖాలన్నీ తొలగిపోతాయి, శాశ్వతమైనటువంటి ఆనందం వస్తుంది. ఇది ప్రతిరోజు మన అనుభవంలో ఉన్నటువంటిది. జాగ్రత్తావస్థలో మనసుంది దుఃఖాలున్నాయి, స్వప్నావస్థలో మనసుంది అప్పుడు దుఃఖాలున్నాయి, సుషుప్తిలో మనసు లేదు దుఃఖాలు లేవు, హాయిగా ఆనందంగా ఉంది. సుఖేనమయా నిద్రానుభూయత, హాయిగా ఆనందంగా నిద్రపోయానంటాం. కాబట్టి మనసు లేకపోతే దుఃఖాలు లేవు, మనసు ఉంటే దుఃఖాలు ఉన్నాయి. కనుక మనసే దుఃఖాలకు కారణం. ఏమిటో మనం నమ్మం కానీ అన్నీ వదలాలంటే మనకి ప్రాణం అవుతుంది. అన్నిటి దగ్గర కూడా మనకి ఉంది త్యాగగుణం అనేటువంటిది లేదు. ఆ త్యాగం లేకపోతే పరమాత్మను చేరుకోవటం కష్టం. త్యాగం అంటే వదలటం. ఇవన్నీ వదలాలనేటప్పటికి మనకు కష్టంగా ఉంటుంది. వదలటం అంటే నిజంగా వదలక్కర్లా, మనసు ద్వారా వదలటం. కనుక ఇటువంటి వాళ్ళు అంటే ఎవరైతే మనసు ఉంటేనే దుఃఖాలు ఉన్నాయి, మనసు లేకపోతే దుఃఖాలు లేవు ఆనందం ఉంది అని తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఈ లోకంలో చేయదగినటువంటి పని అంటూ ఏమీ లేదు. మనం అందరం మనకి ఎన్నో పనులు ఉన్నాయి అనుకుంటున్నాం, ఎన్నో కర్తవ్యాలు ఉన్నాయి అనుకుంటున్నాం. వృత్తులు వ్యాపారాలు ఉద్యోగాలు వ్యవహారాలు ఇవన్నీ చేయకపోతే ఎట్టా అనుకుంటున్నాం. ఇవన్నీ చేస్తున్నాం కానీ మరి మనసు ఉంటేనే కదా ఈ బాధలన్నీ ఉన్నాయి అనుకున్నాడు. ఇవన్నీ చేయకుండా ఉండాలి అని అంటే నిజంగా చేయకుండా ఉంటాం కాదు, దేహం చేస్తుంది, నేను చేస్తున్నాననే భావన లేకుండా ఉంటాం. ఇది అర్థం చేసుకుంటే చాలు మనకి ఎందుకు వచ్చిందో ఈ బుద్ధి. ఇది వదిలిపెట్టకుండా మనం దుఃఖాలు ఇస్తున్నా సరే దాని వెంట పడుతున్నాం. మనకి తెలుసు జాగ్రత్తావస్థలో మనసు ఉంది దుఃఖాలు తెస్తుంది, అయినా సరే మనసును పట్టుకున్నాం, ఆ మనసుతోటే పరిగెడుతున్నాం. వదిలిపెట్టమంటే అమ్మా నేను వదిలిపెట్టనండి అంటున్నాను, కానీ వదిలిపెట్టాలి. ఎట్లాగా? ఇది చేసుకుంటుంది, నాకేం సంబంధం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ రకమైనటువంటి భావన మనసు వల్లనే దుఃఖాలు, మనసు పోతే దుఃఖాలు పోతాయి, శాశ్వత ఆనందం అని ఉంటే అటువంటి వాడికి చేయదగినటువంటి పని అంటూ ఏమీ ఇక్కడ లేదు. ఇది 15వ శ్లోకంలో చెప్తున్నాం. మనసు కనుక నశిస్తే నష్టమానసః ఉత్కృష్ట యోగినః, మనసు నశిస్తే అతడు మహాయోగి, ఉత్కృష్టమైనటువంటి యోగి. కనుక మనం దృశ్యాలనంత పరుగులెట్టం అనేటువంటిది మానేసి మన మనస్సుని ప్రపంచంలో పరిగెత్తడం అనేటువంటి దాన్ని ఆపి దాన్ని వెనక్కి తెచ్చి ఆత్మలోనే నిలపాలి. అదే ఆత్మ సాక్షాత్కారం అని 16వ శ్లోకంలో చెప్తాం. 18వ శ్లోకంలో మనం అదే చెప్తాం. మనసుని కనుక అంతం చేస్తే ఆత్మ సాక్షాత్కారం. సూటి మాట, మనసు పోయిందా నీకు మోక్షం, మనసుందా బంధం, ఇంకేం లేదు. మనసు పోతే మోక్షం, మనసుంటే బంధం. కాబట్టి ఏం చేయాలి? మోక్షం కావాలంటే మనసు పోగొట్టాలి, తీసేయాలి మనసుని. ఎలా? ఆ మనసు ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసుకొని దాంట్లో కలిపేయాలి. మనసు ఎక్కడ పుట్టింది? ఆత్మలో పుట్టింది కాబట్టి ఆత్మలో కలిపేసి. అంటే ఈ విషయాన్ని మనకి తెలియజేయటానికి, వివరించడానికి ఎలా మనసుని ఆత్మలో కలపాలనో, ఎలా ఆత్మాకారంగా మార్చాలో చెప్పటానికే ఇప్పుడు జ్ఞానయోగం. ముందుగా మనం ఏం చేయాలి? మనసు అంటే లేనే లేదు అని తెలుసుకోవటానికి మనసు అంటే ఏమిటి అనేటువంటి విచారణ ప్రారంభించాలి. ఈ విచారణ కనుక సక్రమంగా జరిగితే మనసు అనేది లేకుండా పోతుంది. ఎందుకంటే ఇది మహర్షి యొక్క స్వానుభవం కనుక, ఆయన స్వానుభవాన్ని రంగరించి మనకి ఈ విషయాన్ని చెబుతున్నాడు కనుక మనం తప్పనిసరిగా నమ్మాలి. పైగా ఇదే సూటి మార్గం అంటున్నారు. మనసు అనేది కనుక ఒకటి ఉంటే దానివల్ల దుఃఖాలు, బాధలు, అలజడులు, ఆందోళనలు వస్తున్నాయి. దాన్ని అంతం చేస్తే శాంతి, ఆనందం అంటున్నారు. నిజమే, ఇదంతా మనసు అనేది ఒకటి ఉంటే కదా. మనసు అనేది ఒకటి ఉంటే మనకి దుఃఖాలు, అలజడులు, ఆందోళనలు ఉన్నాయి పోతే హాయిగా ఉంటుంది. అసలు మనసు అనేది ఉంటేగా అది పోవటం? మనసు అనేది ఉంటే అయ్యో దుఃఖాలు వస్తున్నాయని మనసుని పంపించడం ఎట్టా అని ఇవన్నీ ఆలోచించాలి. కానీ రమణ మహర్షి ఏం చెబుతున్నాడు, అసలు మనసు లేనే లేదంటు. కానీ మనకు మాత్రం ఉన్నట్టే ఉంది, ఆయనకి మాత్రం లేదు. మనం కూడా ఆ స్థాయికి పోతే మనకు కూడా లేకుండా పోయింది. కనుక మనస్సు లేదు అని తేలితే, అనుభవపూర్వకంగా గ్రహిస్తే, మనసు లేనే లేదు అని అనుభవపూర్వకంగా గ్రహిస్తే ఇక అశాంతి అనేది ఏముంటుంది? దుఃఖం ఎక్కడుంటుంది? బాధలు ఎక్కడుంటాయి? అలజడులు ఎక్కడుంటాయి? అంతా ఆనందమే, ఇక రెండోది ఏమీ ఉండదు. కనుక మనసు లేదని తేల్చుకోవాలి. మనసు లేదని తేల్చుకోవాలంటే మనసు అంటే ఏమిటని విచారణ చేయమన్నాడు. చీకట్లో నువ్వు ప్రయాణం చేస్తున్నావు, ఎదురుగా అక్కడ తాడుబడింది, దాన్ని చూసి నువ్వు పామనుకున్నావు, అంతే భయంతో అటు ఇటు పరిగెత్తున్నావు, శరీరం అంతా చెమటలు పోస్తా ఉంది, ఏదైనా కర్ర ఏమైనా దొరుకుద్దామో దాన్ని చంపుదామని అటు ఇటు తిరుగుతూ ఉన్నావు. అయితే అసలు అక్కడ నిజంగా పాము లేదు, పాము లేదన్న సంగతి నీకు తెలియదు. లైట్ కనుక వస్తే అప్పుడు నీకు తెలుస్తుంది, లేదా ఏదైనా మెరుపు మెరిస్తే ఆ కాంతిలో తెలుస్తుంది అది తాడే పాము కాదు అనేటువంటి విషయం. మరి అది తాడేనంటే నీకు భయం కలుగుద్దా? అది పాము అని తెలుసుకున్నావు, పానమని గ్రహించావు గనక, భ్రమపడ్డావు గనక, పొరపాటు పడ్డావు గనక అందుకని నీకు భయం అనేటువంటిది వచ్చింది, దాన్ని చంపాలనుకున్నావు. ఇప్పుడు లైట్ వెలిగింది చూచావు, మరి ఇప్పుడు కూడా కర్ర కోసం వెతుకుతావా దాన్ని చంపుదామని? అమ్మయ్యా నా భయం పోయింది అన్నాడు. ఇందాక భయం ఉన్నప్పుడు కూడా అక్కడ తాడే ఉంది, ఇప్పుడు భయం పోయింది అనుకున్నప్పుడు తాడే ఉంది, అప్పుడు తాడే, ఇప్పుడు తాడే. అప్పుడు ఎందుకు భయం పుట్టింది? ఇప్పుడు ఎందుకు భయం పోయింది? అప్పుడేమో భ్రమలో ఉన్నావు, ఇప్పుడేమో భ్రమ పోయింది, అంతే తేడా, ఇంకేమీ లేదు. అది పాము అనుకోవటం వల్ల నీకు వచ్చింది చిక్కు, దాన్ని పాము అనుకోవటం వల్ల నీకు ఈ భయము, ఈ చిక్కు అంతా కలిగింది. దాన్ని పాముగా తాడు అనుకుంటే ఇక ఏ భయము లేదు. అలాగే ఇక్కడ కూడా దీన్ని మనసు అనుకుంటే నీకు దుఃఖాలు, బాధలు వచ్చినాయి, దీన్ని పోగొట్టాలనుకున్నావు, అక్కడ కర్ర కోసం ఎత్తికినట్టుగా ఇక్కడ కూడా ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఎట్ట పోగొడదాం అనుకుంటున్నావు, ఎవరిని పట్టుకుందాం, ఎవరిని అడుగుదాం, ఎవరు చెప్తారు మనకి ఈ మనసును అంతం చేసేటువంటి మార్గం అని ప్రయత్నం చేస్తున్నావు. కానీ అసలు మనసే లేదని తెలిసింది అనుకో నీకే, ఇంకెందుకు నీకు ప్రయత్నం? అసలు మనసే కనుక లేకపోతే అది ఆత్మ అని అంటే ఇంకెందుకు నీకు ఇంకా శ్రమ ఏమి లేదు కదా. అది పావు అనుకుంటేగా నీకు ఈ కర్రలు కావాల్సి వచ్చింది, దాన్ని కొట్టాల్సి వచ్చింది. అది తాడు అనుకుంటే ఇంకా నీకు అవసరం ఏముంది? ఏమీ లేదు. అలాగే నీకు ఇది మనసు అనుకుంటేనే ఈ బాధ అంతా. అసలు మనసే లేదు అని అనుకుంటే, అది ఉన్నది ఆత్మే అని అనుకుంటే ఇక నీకు ఏ బాధ లేదు. కనుక మన భ్రమ ఉన్నప్పుడే మనకి సమస్య పరిష్కారం, ఆ భ్రమ లేకపోతే ఏం లేదు, పరిష్కారంతో పని లేదు. మరి మనసు లేదని ఎట్లా తెలుసుకుంటావు? మనసు అంటే ఏమిటి అని విచారణ చేయమన్నారు. మనసు అంటే ఏమిటి, ఎక్కడుంది, ఎలా ఉంది, ఏం చేస్తుంది, ఏ రూపంలో ఉంది అని విచారణ చేయమంటున్నారు. ఇక్కడ ఏదైనా ఒక వస్తువుని ఉన్నది అని చెప్పామంటే అది అన్ని కాలాల్లో ఉండాలి. ఒక వస్తువుని ఉన్నది అని చెప్పామంటే అన్ని కాలాల్లో ఉండాలి. భూతకాలంలో ఉండాలా, వర్తమానంలో ఉండాలా, భవిష్యత్తులో ఉండాలి. అదే సత్. సత్ అంటే ఉన్నది అని. కాలత్రయే అపి తిష్టతి ఇది సత్. కాలత్రయే అపి తిష్టతి, మూడు కాలాల్లో కూడా ఉండేది ఏదైతే ఉందో అదే సత్ అని శాస్త్ర నిర్వచనం. అది ఎప్పుడు ఏ కాలంలో కూడా ఉండాల్సిందే. మరి ఎప్పుడు లేనిదో? భూతకాలం లేదు, వర్తమానం లేదు, భవిష్యత్తు లేదు, మూడు కాలాల్లో లేదు. మరి దాన్ని ఏమంటే అసత్ అంటే అదేం సత్తు, ఇదేం అసత్తు, ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం, సత్యం అసత్యం అన్నట్టుగా అది సత్తు, ఇది అసత్. మూడు కాలాల్లో ఉంటే సత్తు, మూడు కాలాలు లేకపోతే అసత్. మరి ఇంతకీ మనస్సు సత్తా అసత్తా? ఇదే విచిత్రం. ఇది సత్తు కాదు అసత్తు కాదు, పెద్ద గమ్మత్తు. మనసు సత్తు కాదు అసత్తు కాదు. ఎందుకనండి, మనసుని సత్తు అంటానికి వీలు లేదు. ఎందుకని, మూడు కాలాల్లో ఉంటే కదా సత్తు. మరి మనసు ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉంది, స్వప్నావస్థలో ఉంది, సుషుప్తిలో లేదు. మూడు కాలాల్లో లేదు కాబట్టి దాన్ని సత్తు అంటానికి వీలు లేదు. కానీ అసత్తా? అదే అసత్తు కూడా కాదు. ఎందుకంటే మూడు కాలాల్లో లేకపోతే కదా అసత్తు. మరి జాగ్రత్తలో స్వప్నంలో ఉందిగా, అందుకని అసత్ అంటానికి వీల్లేదు. అంటే సత్ అంటానికి వీల్లేదు, అసత్ అంటానికి వీల్లేదు, ఉన్నదంటానికి వీల్లేదు, లేనిదంటానికి వీల్లేదు. మరి ఉన్నది లేదు అంటానికి వీల్లేనటువంటి దాన్ని ఏమనాలా? దానికి ఏదో పేరు పెట్టాలా? దాన్నే మిథ్య. ఈ జగత్తు కూడా అంతే. ఇది కూడా సత్తా అసత్త అంటే సత్తు కాదు అసత్తు కాదు, అందుకని ఇది కూడా మిథ్య. ఈ ప్రపంచం మిథ్య. అదే ప్రకారంగా ఈ మనసు కూడా మిథ్య. సరే, మరి ఆత్మ అండి, ఆత్మ సంగతి ఏంటి? ఆత్మ మూడు కాలాల్లో ఉంది, జాగ్రత్తలో ఉంది, స్వప్నంలో ఉంది, సుషుప్తిలో ఉంది. ఆత్మ మూడు కాలాల్లో ఉంది కాబట్టి అది సత్తు. మరి మూడు కాలాల్లో లేనిది ఏదన్నా అంటే అది అసత్తు. ఏమన్నాయి మూడు కాలాలు? ఏంది? కుందేటి కొమ్ము ఎప్పుడూ లేదు అంటే కుందేళ్ళు ఎప్పుడు చూడని వాళ్ళకి కుందేటి కొమ్మ అనగానే ఓహో కుందేటి కొమ్మ అని అనుకుంటాం. అసలు కుందేటి కొమ్మ ఉండదు, గొడ్రాలి బిడ్డ. ఏమండి అబ్బా ఎవరండి? అయ్యా అబ్బాయి అదే గొడ్రాలి పుట్టినాడండి. అదే గొడ్రాలి, ఇంకా అబ్బాయి పుట్టిన తర్వాత గొడ్రాలు ఎట్లా ఉంది? ఎవరు పుట్టకపోతే గొడ్రాలు అట్టాడు, అందుకని గొడ్రాలి బిడ్డ. అది అసత్, గొడ్రాలి బిడ్డ ఉండడు. అదే ప్రకారంగా ఇక్కడ అసత్ అంటే మూడు కాలాల్లో లేనిది, సత్ అంటేనేమో మూడు కాలాల్లో ఉన్నది. ఈ మనసేమో మూడు కాలాల్లో ఉన్నది కాదు, మూడు కాలాల్లో లేనిది కాదు, అందుకని మిథ్య. ఈ జగత్తు లాగానే ఇది కూడా మిథ్య. మరి ఆత్మలో నిష్ఠలో నిలిచినటువంటి వాడికి మనసు లేదు. ఆత్మనిష్టలో ఉంటే మనసు లేదు. మరి మనకు ఉంది మనసు, మనకు అనుభవం మనసు ఉంది. ఎందుకంటే మనం ఆలోచనలు చేస్తున్నామంటే మనకు మనసు ఉన్నట్టేగా, కాబట్టి మనకి మనసు. ఈ ప్రపంచం అంతే. ఇప్పుడు మన అనుభవంలో ఈ ప్రపంచం ఉంది, అదే నువ్వు ఆత్మానుభూతిని పొందితే ఈ ప్రపంచం లేదు, కనుక మిథ్య. అలాగే చీకట్లో ఉన్నంత వరకు పాము ఉంది, వెలుగు వస్తే పాము లేదు, అందుకని మిథ్య. కాబట్టి తాడు సత్తు, పాము మిథ్య, జగత్తు మిథ్య, పరమాత్మ సత్తు. అలాగనే మనస్సు మిథ్య, ఆత్మ సత్తు. కాబట్టి ఈ మిథ్యకి ఆధారం ఆ సత్తు అయినటువంటి ఆత్మయే. ఈ కల్పితమైనటువంటి మనస్సుకి, మనసు కల్పితం, మన అజ్ఞానంలో కల్పించుకున్నాం కాబట్టి ఈ కల్పితమైనటువంటి మనస్సుకి ఆధారం ఆత్మ, పాముకి ఆధారం తాడు, మనసుకి ఆధారం ఆత్మ. ఆత్మజ్ఞానం కలిగిందా? ఆత్మజ్ఞానం కలిగితే కల్పితమైనటువంటి మనస్సుకి స్థానం లేదు. తాడును చూశామా? పాము లేదు. ఆత్మని, ఆత్మానుభూతి కలిగిందా? ఈ మనసు అనేటువంటిది లేదు. కనుక ఈ మనస్సు లేకుండా పోవాలంటే విశ్లేషణ ప్రారంభించాలి మనం. మనం ఆత్మజ్ఞానం అంతే లేదు కదా, మరి లేనటువంటి దాన్ని ఉన్నదని మనం భ్రమపడుతున్నాం కాబట్టి నిజంగా ఉన్నదా, ఉందా, ఏది, ఎక్కడ అని కనుక మనం వెతకటం మొదలు పెడితే అది దొరకదు. అందుకని అంటున్నారు మానసం టు కిం మార్గణే కృతి. మనసు అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అని విచారణ ప్రారంభించండి. మనసు అంటే ఏమిటి అని విచారించండి, మనసు లేకుండా బాధ్యం. రమణ మహర్షి ముఖ్య శిష్యుల్లో సాధుని శాంతం అని ఒక ఆమె ఉంది. చిన్న వయసులోనే ఆమె భర్తను కోల్పోయింది, కుమార్తె చనిపోయింది, అల్లుడు చనిపోయాడు. అందరినీ పోగొట్టుకున్న తర్వాత ఆమె దిక్కుతోచక ఏం చేయాలో తెలియక రామేశ్వరం వెళ్ళి రామేశ్వరంలో ఒక మహాత్ముడి ద్వారా మహామంత్రాన్ని ఉపదేశం పొంది తర్వాత కొన్నాళ్ళకి రమణ మహర్షిని గురించి తెలుసుకొని రమణ మహర్షి దగ్గరికి వచ్చింది. ఆయన అందరూ కూర్చొనుంటే ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన పక్కన మురుగనార్ కూడా ఉన్నాడు. ఇదిగో ఈ ఉపదేశానికి కారణమైనటువంటి ఆయన మురుగనార్. మహర్షికి నమస్కారం చేసింది ఆమె. స్వామి, ఈ మనసు అనేది లేకుండా చేసి నన్ను కటాక్షించండి, నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించింది. ఈ మనసును లేకుండా చేయండి అంది. వెంటనే మహర్షి పక్కనే ఉన్నటువంటి మురుగనార్తో అంటున్నాడు, ఏమయ్యా మనసు అంటూ ఒకటి ఉందా, ఉంటే ఎలా ఉంది, ఏ రూపంలో ఉంటుంది, మనసు గారికి మీసాలు గడ్డాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా, కాళ్ళు చేతులు అలాంటివి ఉన్నాయా, ఉంటే అడగండి చూద్దాం అన్నాడు. అంటే మనోనాశనమైనటువంటి మహాత్ముడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలియజేయటానికి ఇది. అంటే నా మనసును లేకుండా చేయండి అని ఆమె అడిగింది. మనసు అంటే లేనే లేదని అప్పటికే అనుభవంలో ఉన్నటువంటి వాడు రమణ మహర్షి. అందుకని ఆయన ఏమంటున్నాడు, మనసు ఉందంట, దానికి ఏమైనా మీసాలు గడ్డాలు ఉన్నాయా అని అంటున్నాడు. కనుక ఇక్కడ ఆంతర్యం ఏమిటంటే, మనసు అంటే ఏమిటి అనేటువంటి విచారణ కనుక ప్రారంభిస్తే, ప్రశ్న వేస్తే ఏమిటి మనసు అని కనుక మనం ప్రశ్న వేస్తే, విచారణ చేస్తే మనసు లేనే లేదని తేలిపోతుంది అని భావం. అక్కడ రమణ మహర్షి డైరెక్ట్గా మాట చెప్పాల, విచారణ చేస్తే మనసు లేకుండా బాధ్యత, ప్రశ్న వేస్తే చాలు మనసుకి భయం పట్టుకుంటుంది. అప్పుడు దాకా మనసు మనల్ని బాగా ఆడిస్తుంది. ఎట్లా ఆడిస్తుంది అంటే, సర్కస్లో ఆ ఎరీనాలో వాడు చిన్న కర్ర ముక్క పట్టుకొని అన్ని జంతువుల్ని ఆడిస్తుంటాడే, ఆ ప్రకారంగా ఆడిస్తుంది మనసు మనల్ని. ప్రశ్న వేశామా, మనసు అంటే ఎవరు, ఎక్కడుంది, ఏది అని అన్నామా, దానికి భయం పట్టుకుంటుంది. ఎప్పటిదాకా నన్ను గురించి ఏం ఆలోచించలేదు వీడు, నా మాయలో పడిపోయాడు, నేను ఎట్టాడిస్తే అట్టాడాడు, అమ్మో ఇప్పుడు నా గురించి అడుగుతున్నాడు అని అనుకుంటుంది మనసు. అలా అనుకొని భయపడిపోతుంది. అందుకనే అమ్మో ఇక నా ఆటలు సాగవు, ఏ జాగ్రత్తగా ఉండాలా, అందుకని పెట్టాబేడ సర్దుకోవాల్సిందే అనేటువంటి ఆలోచనకు వచ్చింది మనసు. మనసు అంటే ఏమిటని విచారణ చేసి అక్కడక్కడ పెళ్ళిళ్ళలో మనకు విచిత్రమైనటువంటి వ్యక్తి తారసపడతాడు. అంటే పెళ్లి చేసుకోవటం కోసం అని చెప్పి అబ్బాయిని తల్లిదండ్రులు బంధువులు అంతా తీసుకొని వధువు ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఆ వరుడు తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు. వచ్చి వాళ్ళు క్షేమ సమాచారాలు అడుగుతాడు. సరే అడిగితే క్షేమ సమాచారాలు అడిగితే ఎవరేం చెప్తారు కదా, ఎటువంటి వాడికైనా కొత్త వాడికైనా పాత వాడికైనా చెప్తారు. ఏమండి అనుకున్నాం అనుకున్నట్టుగా అన్నీ తెచ్చారు కదా, బావమర్ దొంగరం, ఆ సైజ్ చూసుకొని చేయించారా, మళ్ళీ అటు ఇటు కాకుండా ఏదైనా తీసుకొచ్చారా, ఆ మేనమామ బట్టలు ఏమండి, మేనమామలు ప్యాంటు షర్ట్లు వేసుకుంటారు, మీరు ఏమైనా పంచులు తెచ్చారేమో అందుకని జాగ్రత్త, వాళ్ళు కూడా చాలా క్లాస్గా ఉంటారు, మరి ఏదైనా తేడా కనుక వస్తే తర్వాత బాగుండదు, మీరు అన్ని జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే వీళ్ళు ఏమనుకుంటారంటే, ఓహో ఈ ఆడపిల్ల తరఫు బంధువేమో అందుకని ముందుగా జాగ్రత్తలు చెప్పడానికి వచ్చాడు అని అనుకుంటాడు. తర్వాత వీడేం చేస్తాడంటే ఆ వధువు తల్లిదండ్రుల దగ్గరికి పోతాడు. అక్కడికి పోయిన తర్వాత అక్కడ అడుగుతాడు వాడు, ఏమండి గొడుగు తెచ్చారు కదా, కుర్చీ కూడా తెచ్చారు కదా, మర్యాదలకి ఏమో లోటు చేయబాకండి, ఎందుకంటే మీ వియంకుడు చాలా కరెక్ట్ మనిషి అని అమ్మాయి తండ్రి దగ్గరికి చెప్పి చేరి ఏదో చెవిలో చిన్నగా చెప్తాడు, కట్టిన డబ్బు కూడా పూర్తిగా ఇచ్చేయండి, లేకపోతే గొడవ అవుద్ది, ఏదో వాయిదాలు కానీ చెప్పారని అంటే ఆయన అసలే సరైనటువంటి వాడు కాదు అక్కడ చెప్పి వచ్చేస్తాడు. సరే ఈ బాధ ఏంది, వీడు పొదువులు ఇటు వస్తున్నాడు అటు వస్తున్నాడని ఓసారి వియంకులు ఇద్దరు కూడా తటస్పడ్డారు. బావగారు వాడు ఎవరండి అన్నాడు. అవునండి మేము కూడా మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాడు, మీ చుట్టం కాదు, అయితే మాకేమో తెలియదు, మరి మీ చుట్టం మాకు తెలియదు, వీడు ఎవరండి అని ఎప్పుడైతే వీళ్ళిద్దరు అనుకున్నారో వాడు దారుకున్నాడు. ఎందుకంటే వాడు వచ్చింది ఎందుకంటే భోజనం కోసం వచ్చాడు. వచ్చినాడు ఊరికినే ఊరుకోకుండా కాస్త అతిపోయాడు. అతిపోయి ఏదో పెద్ద పెద్ద మనిషిలాగా అటు ఇటు అటు ఇటు మాట్లాడాడు. మాట్లాడేటప్పటికి వీడెవడండి అని వాళ్ళు అనుకునేటప్పటికల్లా వీడు కాస్త అదృశ్యమైపోయాడు. కనుక ఇతడెవరు అనేటువంటి ప్రశ్న రాగానే వాడు ఆ పరిసరాల్లో లేకుండా అదృశ్యమైపోయాడు. సృష్టిగా భోజనం దొరుకుతుంది కదా అని వచ్చినటువంటి వాడు భోజనం చేసిపోయినట్టే ఎట్లా ఉండేదు. మనసు కూడా అంతే, మనం మెదలకుండా ఊరుకున్నావా ఆ మనసు మనని ఆట ఆడిచ్చుద్ది, డ్యాన్స్ చేయిచ్చుద్ది, మంచి ఆట ఏమైనా చేయిస్తూ ఉంటుంది. ఆ మనసుకి ఇది అదేం లేదు. మన చేత ఎన్ని పనులు, చేయలేని పనులు, చేయొచ్చైన పనులు, చేయరాని పనులు, దుష్టమైన పనులు, అన్ని పనులు చేయిస్తూనే ఉంటుంది మనసు. కానీ దాని బాధపడలేక ఎప్పుడో ఒకప్పుడు మనం కానీ ఏమిటి అసలు ఈ మనసు అంటే ఏమిటి అని కనుక మనం ఒకసారి క్వశ్చన్ వేసామా, ప్రశ్న వేస్తే చాలు బాంబో వీడు నా గురించి ఆలోచిస్తున్నాడు అని భయపడుతున్నాడు. అందుకే మానసం తుకిం మార్గ నేకృతే నైవ మానసం అంటున్నాడు భగవాన్ రమణ మహర్షి. మనసు అంటే ఏమిటి అని విచారణ చేస్తే మనసు లేకుండా పోతుంది, ఇదే సూట్ అయినటువంటి మార్గం. కనుక మనసు అంటే ఎవరు, మనసు అంటే ఏమిటని ప్రశ్న వచ్చిందా అంతే సంగతులు, మనసు అదృశ్యమైపోతుంది. తాడు తాడుగా ఉంటే ఏ గోళ లేదు, తాడు తాడుగా ఉంటే ఏ గోళ లేదు. దాన్ని పాము అనుకుంటేనే మనకి అన్ని ఇబ్బందులు వచ్చినాయి, భయం వచ్చింది, పారిపోదాం అనుకున్నాం, దాన్ని కొడదాం అనుకున్నాం, ఎవరైనా సహాయం ఉంటే బాగుంటుంది అనుకున్నాం, లైట్ వేస్తే బాగుంటుంది అనుకున్నాం, చెమటలు దిగ్గారిపోతున్నాయి, అటు తిరుగుతున్నాం ఇటు తిరుగుతున్నాం, ఇవన్నీ కూడా దాన్ని పాము అని అనుకోవటం వల్ల అది తాడు అనుకుంటే మనకి ఏ కష్టం లేదు, హాయిగా ఉంటాం. కాబట్టి మన భ్రమ ఉన్నంతకాలం మనకి బాధలు తప్పవు. ఇక్కడ కూడా అంతే, ఇది ఆత్మ అని అనుకుంటే ఏ బాధ లేదు, హాయిగా ఆనందంగా ఉంటాం. కానీ ఇది ఆ మనసుని భ్రమపడ్డాం. ఈ మనసుని భ్రమపడేటప్పటికల్లా మనకి అన్ని కష్టాలు, బాధలు, దుఃఖాలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి అన్ని వచ్చేసి మనం జీవితంలో పడే అన్ని మన మనస్సు వల్లనే. ఇంకా రెండోదేం లేదు. ఒకవేళ సుఖాలు పొందినా కూడా మనస్సే, దుఃఖాలు పొందినా మనస్సే, అన్ని మనసు వల్లనే. కానీ ఏదైనా తాత్కాలికం, శాశ్వతమైనటువంటివి కాదు. కనుక ఆనందం కావాలి మనకి, శాశ్వతమైన ఆనందం కావాలి, దుఃఖం లేనటువంటి ఆనందం కావాలి, ఎప్పుడు ఉండే ఆనందం కావాలి, అప్పుడప్పుడు వచ్చిపోయే ఆనందం కాదు, చుట్టాలలాగా పలకరించిపోయే ఆనందం కాదు. కనుక ఇలాంటి ఆనందం కావాలి అని అంటే తాడు తాడుగానే ఉండాలి, ఆత్మ ఆత్మగానే ఉండాలి, భ్రమ అనేటువంటిది ఉండకూడదు. భ్రమ ఉంటే బాధలు ఉన్నాయి, భ్రమ తొలగితే ఏ బాధలు లేవు. ఆత్మ ఆత్మగా ఉంటే ఏ గోళ లేదు. దాన్ని మనసుని భ్రమపడ్డప్పుడే మనకు అన్ని కూడా బాధలు. కనుక ఆత్మ నుంచి లేచినటువంటి మనస్సు అనేటువంటి ఈ అల, ఆత్మ నుంచి లేచినటువంటి మనస్సు అనేటువంటి ఈ అల మళ్ళీ మన ఆత్మలోనే పడిపోయి అంతమైపోతే హాయిగా ఉంటాం. ఆత్మగా ఉంటే ఆనందం, ఎందుకంటే ఆత్మ ఆనందం, ఆత్మ ఆనంద స్వరూపం. ఆత్మగా ఉంటే ఆనందం రాదు మనకి, మనం ఆనందం అవుతాం. ఆనందం వచ్చిందంటే మళ్ళీ పోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా మనకు వచ్చిందంటే పోవచ్చు, కనుక మనం రావటం కాదు. ఆత్మ ఆనంద స్వరూపం, మనం ఆత్మగా ఉంటే ఆనంద స్వరూపంగా ఉంటాం. కనుక ఇది భ్రమ అని తెలుసుకోవాలి. మనస్సు అనేటువంటిది భ్రమ, అది నిజం కాదు, అది ఆత్మ, ఆత్మే భ్రమ. మనకి మనసులా కనపడుతుంది, గార్డివాడు తాడు చూపిస్తున్నాడు, దాన్ని కర్రలాగా అయిపోయింది. మనం కర్రనే చూస్తున్నాం కానీ అది నిజంగా తాడు, అది కర్ర కాదు, అది తాడు. అలాగనే ఇక్కడ కూడా ఇది మనస్సు అనేటువంటిది నిజం కాదు, అది ఆత్మ, కానీ మనం మనస్సుని భ్రమపడుతున్నాం. భ్రమపడుతున్నాం కాబట్టి మనకి దుఃఖాలు వచ్చింది. కనుక ఇది భ్రమ అని తెలుసుకుంటే మనం ఆత్మని తెలిసిపోతుంది, ఇది భ్రమ అని తెలుసుకుంటే మనకి ఆత్మని తెలుసుకుంటాం, ఆత్మని తెలుసుకుంటే ఆనందమే. కనుక ఈ ప్రశ్న వేసుకోవాలి. కనుక ఇటువంటి స్థితి మనకి రావాలంటే ఈ ప్రశ్న వేసుకోవాలి, మనసు అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. మరి ఏమండి, నేను రేపు కూర్చొని రేపు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనసు అంటే ఏంటి, మనసు అంటే ఏంటి, మనసు అంటే ఏంటి, మనసు అంటే ఏంటి అని ప్రశ్నలు వేసుకుంటానండి. ఒక 1000 సార్లు వేస్తా, రేపు సాయంత్రానికి ఏమైనా నాకు మనసు అంతం అయిపోద్దా అని అడిగితే పోదు. ఎందుకని, ఏముంది కళ్ళు మూసుకుని మనసు అంటే ఏంటి, మనసు అంటే ఏంటి, మనసు అంటే ఏంటి, కాసేపు పోయిన తర్వాత ఏంటి నా మొహం, మనసు అంటే లేదు ఏం లేదు అని అనిపిస్తుంది. కనుక మనసు అంటే ఏమిటని ఊరికనే క్వశ్చన్ వేసుకుంటే లాభం లేదు, లోతుకి దిగి విచారణ జరపాల. అందుకని ఇక్కడ చెప్పింది మానసంతకి మార్గనేకృతే విచారణ జరపమన్నారు, విశ్లేషణ చేయమన్నారు, ఆ విచారణ జరపకపోతే లాభం లేదు, ఊరికనే క్వశ్చన్ వేసుకుంటే లాభం లేదు. అందుకని విచారణ జరపాలి. మరి ఎలా విచారణ జరపాలి? విచారణ జరపాలి అని అంటే అసలు మనసు అంటే దాని గురించి మనం కొంత తెలుసుకోవాలి. మనకి మిగతా అన్ని తెలుస్తుంటాయి, బయట ఉన్నాయన్నీ తెలుస్తాయి, దాని లోపలనే తెలియదు. అందుకని మనసు అంటే ఏంటి, ఆ మనసు అంటే అనేది తెలుసుకో. తెలుసుకున్న తర్వాత అప్పుడు మనసు అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటి అని ఆలోచించాలి. అందుకని ఆ మనసు అంటే ఏమిటో తెలుసుకోవాలి గనక, ప్రశ్నించకపోతే ప్రయోజనం లేదు గనక, ప్రశ్నించాలంటే తెలియాలి గనక. కాబట్టి ఇక్కడ వివరణిస్తున్నారు తర్వాత శ్లోకంలో 18వ శ్లోకంలో. అంటే మనసు అంటే దాని యొక్క డెఫినేషన్, దాని యొక్క స్థితి, దాని గురించి మనం అన్ని తెలుసుకుంటే అప్పుడు మనం విచారణ చేయవచ్చు. అంతేగాని ఈ ఒక్క శ్లోకంలో నాకు అంతా తెలిసిపోయిందండి కాబట్టి మనసు అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటా, రేపు మొదలు పెట్టేస్తాను అని అనుకోబాక. కాబట్టి మనసు అంటే ఏమిటో తెలుసుకున్న తర్వాత ఏమిటి మనసు అని అప్పుడు విచారణ చేయాలి. ఎక్కడుంది, ఎలా ఉంది, ఎవడు వీడు అసలు అని కనుక విచారణ చేస్తే అప్పుడు అది కాస్త అదృశ్యమైపోద్ది. అందుకే ఆ వివరణని మనకి 18వ శ్లోకంలో ఇస్తున్నారు. ఇక్కడ మనసు అంటే ఏమిటన్నారు, మనసు యొక్క వివరణని 18వ శ్లోకంలో ఇవ్వబోతున్నారు. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా మనకి ఈ మనసుని నాశనం చేసుకొని మనం ఆత్మస్థితిలో నిలబడేటువంటి ఉపాయం అంతా కూడా మనకి వరుసగా తెలియజేయబోతున్నారు. అది రేపు తెలుసుకుందాం 18వ శ్లోకం.